భారతీయులంతా కూడా ఉగాది కొత్త సంవత్సరంగా నిజానికి సైక్లికల్గా ఋతువులు మారుతూ ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఆ తర్వాత మళ్ళీ శీతాకాలం ఎండాకాలంలోకి రాబోతూ అని వసంత ఋతు అంటారు. ఆ సమయంలో మళ్ళీ చెట్లన్నీ చిగుళ్ళు వేయడం, పంటలు రావడం, తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలో పుణ్యకాలం అంటారు. సూర్యుడు 6 నెలలు దక్షిణార్థంలో ఉంటాడు, 6 నెలలు ఉత్తరార్థం. సూర్యుడు దక్షిణార్థంలో ఉన్నప్పుడు ఏదైతే మనం చతుర్మాసం శీతాకాలం ఉంటాం, ఆ టైంలో రాత్రికాలం ఎక్కువగా ఉండి పగటికాలం తక్కువగా ఉండడం, కానీ మళ్ళీ తర్వాత పగటికాలం ఎక్కువ ఉండి రాత్రికాలం తగ్గడం, ఇలా ఈ రకంగా ఋతువులు మారేటువంటి సంధికాలం ఏదైతే ఆహ్లాదకరంగా ఉంటుందో ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది. యుగాది అంటారు, కానీ మనం బ్రిటిష్ వ్యవస్థలో ఉంటూ బయటపడినటువంటి జాతి అవడం వల్ల మెల్లిమెల్లి మారుస్తున్నారు పేర్లు. ఇంతకుముందు మద్రాస్, చెన్నై, బాంబే, ముంబై మారుస్తూ వస్తున్నారు. నిజానికి మన సభ్యత ప్రతిదీ కూడా భగవంతుని గుర్తు చేసే పద్ధతిలో ఉంటుంది. నిజానికి మానవ జన్మ మనం భగవంతుని మర్చిపోకుండా భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ భగవంతుడి ఆదేశాలను పాటిస్తూ భగవంతుడి సేవ చేస్తూ సహజమైనటువంటి ప్రేమ, సంసారంలో ప్రేమ కొనితెచ్చుకున్న ప్రేమ, కొనితెచ్చుకున్నటువంటి ప్రేమ అంటే మనం దాన్ని మన మీద రుద్దుకుంటాం, అందుకే అప్పుడప్పుడు ఇది వెడిసిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులతో కూడా అప్పుడప్పుడు పడకుండా పోతుంది, మనకి భార్య బిడ్డలతో కూడా పడకుండా పోతుంది. దానిలో ఆశ్చర్యం ఏం లేదు, అప్పుడప్పుడు అలా అవుతుంటే, ఎందుకంటే నిజానికి మనకి అటువంటి సంబంధం ఎవరితోనూ లేదు. తెగిపోతాయి అవి, అవి కాలాంతరంలో అవి నష్టం అవుతాయి. సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనం ఎప్పుడు ఆలోచించాం, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది పుట్టుకొస్తూ ఉంటారు. మన సమర్థత తగ్గుతూ పోతుంది, మళ్ళీ మనం ముసల్తనాన్ని చైల్డ్హుడ్ కమ్ ఎగే, ముసల్తనాన్ని ఏమంటారంట మళ్ళీ బాల్యం వచ్చినట్లు మనకి సహాయాన్ని తీసుకోవాలా. ప్రతిదీ కూడా మనం ఇంకోటి మనకి సహాయం చేస్తాం. కాబట్టి ప్రతి కొత్త సంవత్సరం నిజానికి మనం కొత్త సంవత్సరం సంబరాలు చేసుకుంటూ ఉంటారు, కానీ కొత్త సంవత్సరం అంటే మన ఆయువు ఆయు సమాప్తం అయిపోతుంది కదా, మీ జేబులో 10,000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాను సార్, అట్లనే మీరు మీకు దిగులు పుట్టుకుంటుంది మీరు, ఇది అయిపోతుంది వాట్ నెక్స్ట్ ఏం చేయాలా అనే మాయ ప్రభావం. మీ జేబులో డబ్బులు అయిపోతుంది దిగులు పుట్టుంది, కానీ కాలం గడిచిపోతుంటే మనకి దిగులు పుట్టదు. ఎందుకంటే మనం మాయకి బానిసలై మనం మాయకి వశీభూతమై మన మాయ ప్రభావంలో మనం వయసు అయిపోతున్నా కూడా మనం విదేశాల్లో మీకు తెలుసు, విదేశాల్లో ఇక్కడ మన భారతదేశంలో ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, బయట మనకి ముసలాళ్ళు కనిపిస్తూ ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో ముసలాళ్ళు కనిపిస్తున్నారంటే మనకి మనం కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతాం. ఎవరిని మన మధ్యలో చనిపోతామంటే మనకు కూడా గుర్తు వస్తాం, మనం కూడా ఒకరోజు చనిపోతాం. కానీ విదేశాల్లో ఈ నగ్న సత్యాన్ని కూడా మర్చిపోవడానికి వాళ్ళు తన తల్లిదండ్రులు ముసలాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి డబ్బు కట్టి తర్వాత వాళ్ళు చనిపోతే మన ఊరేగింపు చేస్తాం కదా, బజార్లు తీసుకెళ్తాం. కానీ అక్కడ వాళ్ళు సైలెంట్గా దాన్ని తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ క్రిమటోరియంలో ట్రక్ 5 నిమిషాలు నేను చూడాల్సిన అవసరం లేకుండా ఇది నేను చూస్తుంటే మన మనసు వికలంగా తయారవుతుంది. మనకి మనకు కూడా కొద్దిగా సాగు భయం అనేది ఉంటుంది. అటు ప్రస్తుతం ఉండేటువంటి ఈ ఆధునిక సభ్యతలో దాన్ని మన వేదాల్లో అంటారు కదా, ఇది రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి మన వేదాల్లో. ప్రతి మనిషి జీవితానికి ఏదో ఒక ఫిలాసఫీని ఏర్పాటు చేసుకుంటాడు, కొన్ని నమ్మకాలు కొన్ని పద్ధతులు పెట్టుకొని మనం బతుకుతూ ఉంటాం. దానిలో మనం చెప్పుకోవచ్చు పతంజలి యోగ పద్ధతి, లేదా జైమిని ముని కర్మమీమాంస పద్ధతి, లేదా కపిల్ దేవుడి సాంఖ్య పద్ధతి. ప్రతి మనిషి తను జీవించడానికి ఏదో ఒక ఫిలాసఫీ పెట్టుకుంటాడు. దాంతో మనం ఆశయం కోసం ప్రయత్నం చేస్తూ ఆ ఉద్దేశాన్ని సాధించడం కోసం ప్రస్తుతం అధికాధికులైనటువంటి ఆధునిక వ్యక్తులు వాళ్ళంతా కూడా భోగ సభ్యత. భోగ సభ్యత అంటే చనిపోయిన తర్వాత ఏం ఉండదు కాబట్టి మనం అనుభవించాల్సినంత కూడా మనకు ఉండేటువంటి ఈ కొద్ది జీవితంలో మనం అనుభవించాలని చెప్తాం. కానీ వేదిక సభ్యత ఆధునిక సభ్యతకు భిన్నంగా వాళ్ళు ఈ క్షణిక జీవితాన్ని దీన్ని ముఖ్యంగా తీసుకోకుండా ఈ క్షణిక జీవితాన్ని మనం సదుపయోగం చేసుకుని ఏ రకంగా అమృతత్వాన్ని పొందాలా, అసత్వమ సద్గమయ తమస్వమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ మన శాస్త్రోక్తులు అది మానవులకి ఈ సందేశాన్ని ఇస్తున్నాయి. అసత్వమ సద్గమయ, అసత్వం అంటే ఇక్కడ ఉండేటువంటి సంబంధాలు, ఇక్కడ ఉండేటువంటి ప్రేమ, ఇక్కడ ఉండేటువంటి ఆనందం, ఇదంతా కూడా ఎండమావలు లాంటివి, మృగతృష్ణ లాంటివి, ఇది దొరికేటువంటిది కాదు. కానీ నిజమైనటువంటి సంబంధం ఉన్నది, నిజమైనటువంటి ప్రేమ ఉన్నది, నిజమైనటువంటి ఆనందం ఉన్నది. అంటే ఇక్కడ ఉండేటువంటి నకిలీ సంబంధాలు, నకిలీ ప్రేమ, నకిలీ ఆనందం కదా. అంటే మనిషికి అవకాశం ఏ రకంగా మనం ఇటువంటి నకిలీ జీవితం నుంచి బయటపడి మనం వాస్తవిక జీవితంలో ప్రవేశించి వాస్తవికత, వాస్తవిక ఆనందం, నకిలీ ఆనందం యొక్క లక్షణం అది ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటుంది. అలా మనం వెతుకులాట్లో ఉండాలి. నేను ఆనందం కాదు కాబట్టి ఆగిపోతుంది. మనం ఏదైనా క్లబ్ డ్యాన్స్కి పోతాము, పోతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా, తర్వాత మనం శరీరంలో ఒప్పుకున్నంతసేపు ఆ తర్వాత మనకి విసుగు వస్తుంది, అటు ముగించి మనం వెనక్కి రావాలా, ఆరోగ్యంగా తీసుకున్నా కూడా. కానీ వాస్తవిక జీవితం లేదా వాస్తవిక ఆనందం ఏదైతే ఆధ్యాత్మికం అది చేస్తూ ఉంటే మనకి ఇంకా దాని ప్రతి మన రుచి పెరుగుతుందంట. ఈరోజు మేము భగవద్గీత 18వ అధ్యాయం పూర్తి చేసాం. దానిలో 2 చోట్ల 11వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అర్జునుడు అంటాడు, 18వ అధ్యాయంలో సంజయుడు అంటాడు. సంజయుడు వింటున్నాడు భగవద్గీత సందేశాన్ని. వింటుంటే ఆయనకి కలిగినటువంటి అనుభవాన్ని చెబుతాడు. దాన్ని మనం వాస్తవిక జీవితం అంటాం. వాస్తవిక జీవితం అంటాం. వాస్తవిక జీవితం అంటాం. అర్జునుడు ఏమంటాడు, ఎప్పుడైతే ప్రపంచం మీ నామకీర్తన్ని వింటారో అటువంటి వాళ్ళకి ఉండేటువంటి భయాలు, ఆందోళనలు, మృత్యు భీతి వాళ్ళకి ఇవన్నీ పోతాయి. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక వాతావరణం కోసం ఎదుగుతున్నాం. ఈ సంసారంలో మనకి ఆధ్యాత్మిక వాతావరణం దొరకదు. ధ్వని ద్వారా ఈ సంసారంలో ప్రతిదీ కూడా అది కేవలం భౌతికమైంది, శరీరానికి లేదా మనస్సుకి సంబంధించింది. ఆధ్యాత్మికమైన మనకి ఇక్కడేం దొరకదు. కానీ భగవంతుడు అపారమైన దయతో ఈ భగవన్నామాన్ని ప్రపంచంలో వదిలిపెట్టాడు. చైతన్య శిష్టాశ్రమం ఒక శ్లోకంలో 2వ శ్లోకంలో అంటాం, హే ప్రభు, మీకు అసంఖ్యాక నామములు కలవు. ఈ నామములన్నీ కూడా, ఈ దివ్య నామములన్నీ కూడా అనంత శక్తి కలవి. ఈ నామములను స్మరించటకు దేశకాలాది నియమాలు లేవు. మీ అపారమైన కృపచే నిన్ను చేరుటకు ఇంత సులభమైన నామస్మరణ మార్గాన్ని చెప్పి, కానీ దుర్భాగ్యవశమున నాకు మీ నామముపై అనురాగం కలుగుతుంది. అటు చైతన్య మహాప్రభువులు మన పతిత అవస్థని బాహాటం చేస్తూ అని అంటున్నాడు. మనకి మానవ జన్మ దొరికినా కూడా మనం భగవంతుడి ప్రతి మనకి తాపత్రయం లేదు, పరితాపం లేదు, మనకి భగవంతుని పొందాలనేటువంటి తహత లేదు. కాబట్టి వాస్తవిక జీవితం అది మనకు ఒకసారి అనుభవంలోకి వచ్చిందంటే మనిషి సంసారంలో ఎలాంటి ఈ నకలీ ఆకర్షణకి లోనుగాడు. ఆరోగ్యం భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే యోగి అవుతాడో కృష్ణుడితో సంబంధాన్ని పొందుతాడో. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఇప్పుడు చాలా విషయాలు చెబుతున్నాడు కృష్ణుడు. ఏమన్నాడు, ఎవరికైతే ఈ వాస్తవిక ఆనందం అనేది కలుగుతుందో, ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందో, వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంక బయట ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, నేను ఆనందం కోసం బయట ఎక్కడ కూడా వెతకాల్సిన అవసరం లేదు, ఆనందం నాలోనే నేను 24 గంటలు నేను ఆనందాన్ని పొందగలను తెలిసిపోయింది అతనికి. సాధన చేస్తాం. రెండోది, దీనికంటే మించినటువంటిది, అప్పుడు మనం అమెరికా వెళ్తే, చంద్రమండలం వెళ్తే, స్వర్గాలకు వెళ్తే మనకి పోస్తే ఇక్కడ అనుభవం కంటే కూడా అక్కడ బాగుంటుందేమో ఇలా మనకి కుతూహలం. కానీ ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందో, ఆత్మానుభవం కలుగుతుందో, భగవత్ ప్రేమ కలుగుతుందో, అటువంటి వాళ్ళకి తెలుసు ఇంకా వాళ్ళకి ఈ శరీరం తట్టుకోలేనంత లేదా మనస్సు పట్టుకోలేనంత ఆనందం. అందుకే అప్పుడప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఈ భగవత్ సాక్షాత్కారం కలిగి ఆయన మూర్చి పడిపోయినాడు, గంటలు రెండు గంటలు ఆయన లేవలేదు, లేదా ఈ భగవత్ ప్రేమలో పడినటువంటి వాడు మీ పెళ్ళని చనిపోయినా బిడ్డలు చనిపోయినా అతనికి ఏమాత్రం అతనికి చెల్లించడు, మనకు ఆశ్చర్యం అవుతుంది. అప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు మీరు మీ అమ్మ గుర్తురాదా స్వామి, మాకు ఇలాంటి ఆలోచనతో వస్తుంటే ఇల్లేందుకు వదిలిపెడతామే, మీకు మీ పద్ధతిలో మీకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకుంటారు మీకు ఆలోచన రావా. అలాంటి ఆలోచనలు వస్తుంటే వ్యక్తి ఇల్లేందుకు వదిలిపెడతాడు. మనకి ఆ ప్రేమ మనం సతాయిస్తూ ఉంటే మనం ఇంట్లో ఉండే అదే ఆ సంబంధాల్లో మనం ఉంటాం. అండ్ ఎవరికైతే లేసు మాత్రమేనా రంచు మాత్రమేనా ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందో అతను ఇంకా రెస్ట్ లేదు. ఈ సంసార బంధాలు నన్ను ఎన్నో జన్మల నుంచి నేను పాడు చేసుకుంటూ వచ్చాను ఈ సంసార సంబంధాలతో. ఈ జన్మ కొద్దిగా ఆధ్యాత్మిక అనుభవం కలిగింది కానీ సంసార బంధాలను పీకుతున్నాయి. నేను దాని ప్రభావానికి లోనైనట్లయితే ఈ జన్మ కూడా ఏ రకంగా అనాది కాలంగా మనం జన్మను పాడు చేసుకుంటూ వచ్చాము ఆధ్యాత్మిక అనుభవం లేక. ప్రస్తుతం మనకు కొంత అనుభవం కలిగి కానీ ఎక్కువ మనకి ఇంకా సంసారపు ఆకర్షణ ఉంది కాబట్టి భక్తులు ఏం చేస్తారు ప్రార్థన చేసుకుంటూ ఉండి భగవాన్ ఇది మాత్రం పోకుండా చూడండి తెలిసినప్పుడు. అందుకే చైతన్య మహాప్రభు ఆయన 4వ శ్లోకంలో చైతన్య మహాప్రభు శాస్త్రాలన్నిటి కూడా పూజించి ఆయన సంక్షేపం చేసి మొత్తం శాస్త్రాల సారాన్నంతా కూడా ఈ కలికాలను చైతన్య మహాప్రభు ఆయన 8 ఉపదేశాలు ఇచ్చాడు. దాని శిష్టాష్టకం అది ఎక్కడి నుంచి మానవ జన్మ ప్రారంభమై ఏ స్థితికి చేరుకోవాలా, ఇది కంఠస్థం చేయవలసినటువంటిది తెలుగులో కానీ సంస్కృతం కానీ. ఇంకప్పుడు మనం క్లాసులు తీస్తూ అవసరమైనప్పుడు సో అక్కడ కూడా ఆయన చైతన్య మహాప్రభు శిష్టాష్టకం యొక్క ఆ 8 శ్లోకాల్లో 4వ శ్లోకంలో ఆయన ఆత్మానుభవం మనకు కొంత ఆత్మ అవగాహన కలిగిన ఆత్మానుభవం కలిగిన మనం దాన్ని ఏ రకమైన పదిలంగా దాన్ని మనం దీన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలా, మనం దీన్ని పోగొట్టుకోకుండా ఏ రకంగా మనకి రత్నాలు మనకి మణులు వైడూర్యాలు ఉన్నట్టయితే మనం అతి పదిలంగా ఎవరికి చూపించకుండా జాగ్రత్తగా గుప్తంగా పెట్టుకుంటాం కాపాడుకుంటాం. ఆ రంగా భక్తిని మించినటువంటి ధనం లేదు. ఇది అర్థమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా త్యాగం చేస్తారు కానీ దుర్లభమైనటువంటి కృష్ణ భక్తిని మాత్రం నేను పోగొట్టుకోకుండా. బట్ ఆ శ్లోకంలో ఏమంటాడు ఆయన, నదనం నజనం న సుందరి కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవత భక్తి అహేతుకిత్తయ్. దాని అనువాదం, ఏ జగదీష్ నేను ధనాన్ని కోరను, మనకి భగవంతుడు తిండి ఏర్పాటు చేస్తే మనం ఈ కాగితాలన్నీ పోగు చేసుకుని బ్యాంకుల్లో మన అంకెలు చూసుకుంటూ ఉంటే ఏదైనా తెలివితేటలేదండి. కదా మనం ఇంట్లో డబ్బులు పెట్టుకున్నట్టు కాగితాలు పెట్టుకున్నట్టు, బ్యాంకులో పెట్టుకున్నట్టు మనం పుస్తకం అంకెలు చూసుకుంటూ ఉండాలి. ఇది మ్యాడ్నెస్ కదా. అంటే ఆయన అంటున్నాడు నేను ధనాన్ని కోరను, మనకు కావాల్సింది బతుకు కావాల్సినట్టు అది బలవంతంగా మనకు దొరుకుతుందంట, రాసి పెట్టినట్టు తిండి జనాలు బలవంతంగా వచ్చి మనకి నొప్పినాలా నొప్పినాలా అంటే మనం ఆధునిక సభ్యతలో పడి మనం ధనమే అంత అనుకుంటూ పోకర్లేదు. మనం భగవంతుడు అంటూ పోతామంటే మనకు అవసరమైనటువంటి ధనం దానంతటి సమకూరుతూ ఉంటుందంట. దానికి మన శాస్త్రాలు ఉదాహరిస్తారు, మనిషి నీడ. మనం నీడను పట్టుకోవడానికి పోతూ ఉంటాం అనుకోండి, ఇంకా ముందు ముందుకు పోతూ ఉంటుంది నీడ. కానీ మనం పోతూ ఉంటే నీడ మన వెనకాలే వస్తుంది. నీడ నీడను పట్టుకోవడానికి మనం పోవడానికి ముందుకు పోతుంటే అది నీడ కూడా ముందుకు పోతుంది, మనం పోతుంటే నీడ మన వెనకాల. ఆ రకంగా మనం భగవంతుడి వెంట పడిపోతూ ఉంటే మనకు కావాల్సినటువంటి కనీస అవసరాలు అవి సహజంగానే సమకూరుతాయంట. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు కనీస అవసరాలు ఉంచుకొని మిగతా అంతా కూడా దాన ధర్మాలు చేయడానికి, అంటే వాళ్ళకి తెలుసు ఈ దాన ధర్మాలు చేయడం వలన రెండు పనులు అవుతాయి. ఒకటి వచ్చి అవసరానికంటే మన దగ్గర ఎక్కువ ఉందంటే మనం దాన్ని కాపాడుకోవడం, మన అటెన్షన్ అంతా కూడా భగవంతుని మీదకి అటెన్షన్ పోకుండా నాకుండేటువంటి సర్ప్లస్, నాకుండేటువంటి ఈ అధికమైనటువంటి సంపదని మీ అందరికీ తెలుసు. ఒక ఆయన గారు చెప్పారు, మన ఊరు ఆయన మన నెల్లూరు ఆయన, అతను ఆయనతో పాటు మేము పొదలు పెరిగే ప్రోగ్రాంకి పోయినాము, బస్సులో పోయినాము, భోజనాలు ఏర్పాటు అంతా ఉంది. నేను నెల్లూరు వచ్చేద్దామంటే ఒక ఆయన ఆయన కార్లో నేను వదిలిపెట్టిన సమయం మిమ్మల్ని మందిరం దగ్గర నాతో పాటు వెళ్ళాడంటే భోజనాలు చేస్తున్నారు, నేను వచ్చేద్దాం చెప్పి వదిలిపెట్టాను. సరే ఆయన ఈ రంగ వాలంటీర్ చేసి నన్ను వదిలిపెడుతున్నారు, ఆయన తిరిగి మాట్లాడుతాను, ఆయన మాట్లాడుతాను ఆయన గురించి తెలుసుకోవడానికి. నేను చెప్పాడు, నేను చాలా డబ్బు ఉండేవాడిని కానీ ల్యాండ్ సీలింగ్లో నా ఆస్తిని అంతా కూడా వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద అట్లా రాయాల్సి వచ్చింది. ఆ తర్వాత అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పోయింది అంటే వాళ్ళకి పోయిందంటే తర్వాత నాకు మిగిలింది 60 ఎకరాలు 70 ఎకరాలు. నేను నా కొడుకుని నమ్మి నేను ఎందుకంటే అంత ఆయన చూసుకుంటాడు, నాకు వయసు వస్తుంది అని చూసుకుంటాడు చెప్పి ఆయన రాసిన తర్వాత కొడుకు ఆయనతో తగాదా పెట్టుకున్నాడంట, తండ్రితో తగాదా పెట్టుకున్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది కొడుకు పేరు మీద అండ్ అయితే మీకు గుడ్ వేసి అంటే ఆయనకు కావాల్సినంత ఉంది కానీ పరిస్థితి ఆయన మనం చెప్పుకోవడం ఈ అవసరానికంటే ఎక్కువ ఉన్నటువంటి సంపత్తి అది మనకి కేవలం చింతల్ని కలిగిస్తూ ఉంటుంది. ఎట్లా కాపాడుకోవాలో, ఎవరు మోసం చేసి పట్టుకుపోతారు, ఏదైనా మనకు కావాల్సింది ఏ రోజు ఆ రోజు ఇబ్బంది లేకుండా మనకి తినడానికి కావాలి. అది మనకి కృషి అనేవాడు ఉన్నాడని నమ్మకం ఉంటే మనం పట్టించుకోకుండా పోతూ ఉంటే అది దొరుకుతూనే ఉంటుంది, ఎవరైనా కూడా గమనించుకోవచ్చు. అందుకని ఈయన అంటున్నాడు, నజనం నజనం నచ్చుందరి నజనం, మనంతా కూడా పేరు ప్రతిష్టల కోసం తంటాలు పడుతూ ఉంటాం. కానీ నిజానికి మనం భగవంతుడి భక్తులైనట్లయితే మనం భగవన్ నామం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే భగవంతుని గురించి గీతలో ఒక శ్లోకం ఉంది, కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యజామా ప్రపద్యంతే సాంస్తదైవ భజామ్యహం, మమ వర్తమాన్ వర్తంతే మనుష్య పాద పర్వత. ఆ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మనకి కృష్ణుడు అంటే ఎంత తాపత్రయమో భగవంతుడు అదే రకంగా మనకి ఆయన ధ్యానం ఇస్తాడంట. మనం ఎంత భగవంతుని వెనకాల పడితే ఆయన కూడా మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సింది భగవంతుని వెనకాల పడుతూ ఉండడం, మనం భగవంతుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు ఈ ప్రపంచానికి మేలు చేస్తున్నటువంటి తన భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియడం కోసం ఆయన తన పద్ధతిలో భక్తుల గొప్పతనాన్ని ప్రపంచానికి. ప్రభుపాద స్వామి అన్నాడు ఆయన ఒకసారి, ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ సమయపు లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారు, భారతీయులందరినీ కూడా వాళ్ళు బానిసలు చేసుకుని వాళ్ళు ప్రొపరేటర్లు వాళ్ళ కింద భారతీయులందరినీ పనులు పెట్టుకుని ఇంట్లో కానీ ఆఫీసులు కానీ ఏ పనులకైనా కూడా లేబర్, ఇండియన్స్ ఆర్ లేబర్ అండ్ ఓనర్స్ ఆర్ బ్రిటిషర్స్. మోతీలాల్ నెహ్రూ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ తండ్రి ఆయన, ఆయన రిజల్ట్స్ ఆయన అతి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వాడు, ఆయన కుప్పలకు ఆస్తులు, ఆయన ఎంతో కఠినంగా ఆయన ఒక బ్రిటిష్ వాడిని తన దగ్గర పనికి పెడుతున్నాడు. ఒక బ్రిటిష్ వాడిని మామూలుగా బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పనిచేయరు, పని చేయాలన్నా కూడా వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి అంత స్తోమత మనకు ఉండకపోవచ్చు. కానీ ప్రభుపాద ఏమన్నాడు, నేను కృష్ణ భక్తుని అయ్యండి, నేను కృష్ణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటించాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ మోతీలాల్ నెహ్రూ ఎంత చూపించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళనే భారతీయుల్ని నౌకరులుగా పెట్టుకోవడం ఏంటి, నేను ఒక బ్రిటిష్ వాడిని నౌకరుగా పెట్టుకుని చూపిస్తాను అనడానికి ఆయన ఒక ప్రయత్నం చేసింది. కానీ ప్రభుపాద ఆయన చెబుతున్నారు, నేను కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తాకడానికి ప్రయత్నం చేస్తుంటే ఇదంతా ఎవరితో చెబుతున్నాడు ఆయన, తన లక్షల విదేశీ శిష్యులతో చెబుతున్నాడు ఆయన. మీరంతా కూడా ఎలాంటి జీతం తీసుకోకుండా బేషరత్గా ఎలాంటి సేవ అయినా నాకు చేయడానికి, దాని మీనియల్ సర్వీస్ అంటాం కదా, కాళ్ళు పిసగడం ఒళ్ళు పిసగడం ఇటువంటి సేవల దాకా, ఆయన ప్రభుపాద స్వామికి సేవ చేయడానికి వేల మంది విదేశీయులు ఆయన ఏ చెబితే చేయడానికి ఎందుకంటే వాళ్ళు శిష్యులయ్యారు కాబట్టి. అంటే ఆయన అన్నాడు, మనం పేరు ప్రతిష్టల కోసం మనమే తంటాలు పడక్కర్లేదు, కృష్ణుడు గొప్పతనాన్ని ప్రపంచానికి తాకడం ప్రయత్నం చేయి, కృష్ణుడు నీ గొప్పతనాన్ని, ఎందుకంటే కృష్ణుడు భక్తుల గొప్పతనాన్ని ప్రపంచానికి ఎందుకు తాకుతాడు, ప్రతి మనిషి కూడా ఆశ్రయాన్ని వెతుకుతున్నాడు, ఎవరిని ఆశ్రయించినట్లయితే నేను నా ఆందోళన నుంచి నా భయాల నుంచి బయటపడగలను, అటు ఎవరైనా కృష్ణ భక్తులు సేవ చేస్తున్నారంటే అదే బలవంతంగా సేవ చేయడం కాదు, వాళ్ళు కృష్ణ భక్తుల ద్వారా వాళ్ళ జీవితానికి కలిగినటువంటి మనం చెప్పలేనటువంటి లాభాన్ని కదా, మేము ఎందుకు ఇస్కాన్ మిషన్లో జరిగి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి ఈ పనులన్నీ చేస్తున్నాం. ప్రభుపాద మాకు మన అనాది కాలంగా చావు పుట్టుకలు పడి మనం కొట్టుబెట్టాడుతున్నాం, మన ఆనందం కోసం అగచాట్లు పడుతున్నాం. ఇక్కడ మనకి దీనికి పరిష్కారం కనబట్టలేదు, కానీ ప్రభుపాద కృష్ణుడి యొక్క సందేశాన్ని ప్రపంచానికి అందించి ఆయన వాళ్ళకి ఈ చావు పుట్టుకల నుంచి బయటపడినట్లా మనం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ఆనందంగా బతకడం ఎట్లా, ఎలాంటి పరిస్థితులు ఏమైనా డబ్బు ఉండాలా ఇది ఉండాలా అప్పుడే నేను సుఖంగా ఉండాలి అట్లే అవసరం లే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం సంతోషంగా సంతృష్టికి బతకడం ఎట్లా, ఆ మార్గాన్ని ప్రభుపాద చూపి ఆయన పుస్తకాలు చదివడం మాకు తెలిసింది. భగవంతుని గురించి ఇంత స్పష్టంగా ఏ రకంగా మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నాం, ఆ రకంగా నిలబెట్టి దేవుణ్ణి చూపినట్టుగా చూడు నువ్వు కృష్ణుడు అన్నట్టుగా ఆయన పుస్తకాల్లో ఉంటాయి. ఎవరైనా కూడా తెలియగల వాళ్ళు ఏదైనా ఆలోచన పనులు ప్రభుపాద పుస్తకాలు చదివారంటే వాళ్ళకి ఎంత ఊరట కలుగుతుందంటే, మనం ఎందుకంటే మనం అనాది కాలంగా మనం ప్రతి క్షణం మనకి ఏదో ఒక భయం అనేది ఉంటుంది, ఏదో ఒక వరి అనేది ఉంటుంది, అప్పుడు మనకి ఇవన్నీ సందేహాలను కలిగి నేను కృష్ణుని వదిలిపెట్టడం వల్ల నేను ఈ రకంగా నేను భయాలకు లోనవుతున్నాను, కృష్ణుని అంటే అభయచరణ అభయం, ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గరికి వస్తామో మనకుండేటువంటి భయాలు ఎన్ని పడతాయి. ప్రభుపాద చేత కానీ పిల్లవాడు తల్లిదండ్రులు దూరమైనప్పుడు అతను ఎవరిని చూసినా కూడా ఏడుస్తూ ఉంటారు కొత్త వాళ్ళందరూ. మామూలు సహజంగానే మనకు భయం ఉంటుంది, కానీ తల్లిదండ్రులు మనకి నిశ్చింతగా తల్లిదండ్రులు ఊళ్ళో కూర్చున్నాడంటే మనకి ఇంకా వాళ్ళకి చింత ఉండదు. ఆ రకంగా ప్రతి జీవి కూడా ఈ సంసారంలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తెలిసి తెలియక మనం మంచి వ్యక్తులు వెతుకుతున్నామంటే నిజానికి మనం ఎవరిలో కొంత దైవాంశ అనేటువంటిది ఉందో అటువంటి వ్యక్తులు చెప్తాం. మంచి వ్యక్తి ఇతను మనల్ని మోసం చేయడు, ఇతను మనకు అవసరాన్ని మనల్ని ఆదుకుంటాడు, ఇతను నమ్మదగిన వ్యక్తి వెతుకుతూ ఉంటాం. కానీ భగవంతుడు అందుకే భగవద్గీత 5వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పరిస్థితి. సుహృదం సర్వభూతానాం, మనం బహుశా ఇద్దరు తల్లిదండ్రులని లేదా ఒక భార్య ఇద్దరు బిడ్డల్ని బహుశా వాళ్ళకి మనం అమితమైనటువంటి వాళ్ళకి సేవ చేయడానికి తయారవచ్చు, కానీ మనం ప్రపంచంలో అందరినీ ఆదుకోగలమా? మనకు ఉండేటువంటి సంబంధికులందరినీ మన టార్గెట్ పెట్టుకుని నాకు ఉండేటువంటి యోగ్యతతో నాకు ఉండేటువంటి శ్రమతో నేను ఇతనికి సహాయం చేయగలను. తన రిసోర్స్ ఆర్ లిమిటెడ్, మనకుండేటువంటి యోగ్యతలు మనకుండేటువంటి వసతులు పరిమితంగా ఉన్నప్పుడు ఎవరికి నేను నా వాడిగా నమ్ముకుని సహాయం చేయగలను కదా. వీ కెనాట్ హెల్ప్ ఎవ్రీబడి, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కెపాసిటీ, మనకు ఆ సమర్థత లేదు. కొద్దిమందికి అది కూడా పరిమితం, మనం చేయలేము ఎక్కువ ఎవరికైనా కూడా. కానీ భగవంతుడు ఆయన చెబుతున్నాడు, సుహృదం సర్వభూతానా, నేను అన్ని జీవులకు ఈ ప్రపంచంలో జీవులన్నింటికి నేను శుభచింతకుడు, సుహృదం, నేను వాళ్ళ శ్రేయోభిలాషిని అని భగవంతుడు చెబుతున్నాడు. అంటే నిజంగా మనం కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు అని చెప్పి చూస్తూ ఉంటాం, మనం ఆనందాన్ని వాడికి అనుభవాలు జరుగుతున్నాయి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం పేపర్లో ఎవరు ఎంతమంది కొత్త సంవత్సరంలో చనిపోయినారో మీరు చూడొచ్చు. శుభాకాంక్షలు వాళ్ళందరికీనే ఉంటారు, కానీ తలరాత్రి ఇక్కడ 10 మంది శుభాకాంక్షలు చెప్పేసి చెప్పి అక్కడ కుటుంబాలకు జాబ్ కావచ్చు. ఇట్లంటే కాదు, నిజానికి మనం జీవితంలో ఎప్పుడు శుభాలను చూడాలంటే, మనకి ఎప్పుడు మేలు జరగాలంటే మనం భగవంతుడి ఆదేశాన్ని పాటించాలా, మనం భగవంతుడి ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేయాలా. కాబట్టి మనం ఇతరులకి మనం వాళ్ళ మేలు కోరుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి భగవద్భక్తిని కలిగించాలా, వాళ్ళకి కృష్ణ భక్తిని వాళ్ళ జీవితంలో చేర్చాలా. నిజానికి మేము చెప్పినట్టుగా కృష్ణ భక్తి ఉన్నటువంటి వాళ్ళు వేరుగా వాళ్ళు సంసార సుఖాల కోసం వాళ్ళు పరిగెట్టలేదు. ఏ మోతాదులు మనం కృష్ణ భక్తిలో ముందుకు పోతూ ఉంటాం అవన్నీ సహజంగానే సమకూరుతూ ఉంటాయి. వైకుంఠాన్ని గురించి, వైకుంఠ లోకాల గురించి చెబుతూ బ్రహ్మ సమితిలో ప్రభుపాదం ఒక తాత్పర్యంలో చెబుతారు. ఆయన భగవంతుడు ఏదైనా చేయడానికి ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. మనం బిల్డింగ్ కట్టాలా, మన దాన్ని పెద్ద ప్లాన్ వేయాలి. కృష్ణుడు ద్వారకలో ఆయన 16,108 మంది రాణులని ఆయన ఒక్కసారిగా స్వీకరించాడు. ఆయన 16,000 మంది ఒకసారి, 16,100 మంది ఒకసారి, మిగతా 8 మందిని స్వయంవరాల్లో ఆయన 16,108 మందిని భార్యలుగా స్వీకరించాడు. స్వీకరించి ఆయన వాళ్ళందరికీ కూడా ఒకేసారి వాళ్ళని ద్వారకి తీసుకెళ్ళి అందరికీ అది విలువ కట్టలేనటువంటి భవనాల్లో, బంగ్లాల్లో వాళ్ళందరినీ, పెద్ద పెద్ద రాజమహల్లో వాళ్ళందరూ ఉంచారు. భగవంతుడు ఆయనేం చేయాల్సిన అవసరం లేదు, ఆయన అనుకున్నాడు వీళ్ళందరికీ నేను వీళ్ళ భగవంతుడి ఇష్య మాత్రంగానే అంతా కూడా ప్రకటన అవుతుంది కదా. భగవంతుడు ఎన్ని చేయడానికి తంటాలు పడలేదు ఆయన. కేవలం లెట్ దేర్ బి క్రియేషన్, సృష్టి అవ్వాలా అనగానే సృష్టి. మనం ఏదైనా చేయాలంటే మనం రూపాయి పోగు చేసుకుని మనం కష్టపడి పనిచేయాలి. అటు వైకుంఠంలో అన్నీ కూడా సహజంగానే మనకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా లేదు పర్ఫెక్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వైకుంఠం. దానికి భగవంతుడు ఆయన ఏం పని చేయాల్సిన అవసరం లేదు. అదే భగవంతుడి గొప్పతనం. భగవంతుడు అంటే ఆయన కేవలం తన ఇచ్ఛా మాత్రంగానే అన్నీ కూడా ఆయన ఆయన వచ్చి పనిచేయక్కర్లేదు. ఆయన ఇక్కడ కోరిక కలిగిందంటే ఆయన అనుకున్న విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. తదే రకంగా ఎవరైతే భగవంతుడి భక్తులు అవుతారో, ఎవరైతే భగవంతుడి భక్తులు అవుతారో అటువంటి వాళ్ళకి వైకుంఠంలో ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళు కొద్దిగా ఇక్కడే భూమి మీదే ప్రభుపాద స్వామి ఆయన ఒక భికారి లాగా కదా, ఆయన ఒక సన్యాసి, కానీ ఆయనకి ప్రపంచం అంతా కూడా ఇళ్ళు, ఆయనకి ప్రపంచం అంతా కూడా మనుషులు, ఆయనకి ఏ కోరిక వస్తే ఆ కోరిక తీర్చడానికి కావాల్సినంత డబ్బు ఎంత ఎక్కడి నుంచి వస్తుంది. భగవంతుడు వెనకాల ఉన్నాడంటే భగవంతుడు చెబుతున్నాడే, భగవంతుడికి ఒకటే పని అంట, భగవంతుడికి ఈ సంసార పని అని చెబుతాం. అందుకే మనం దేవుడు ఎవరంటే నారాయణుడు అంటూ ఉంటాం. ఎందుకంటే నిజంగానే నారాయణుడు, ఆయన చతుర్భుజ నారాయణుడు ఈ భౌతిక జగత్తు పనులన్నీ కూడా ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. కృష్ణుడు డైరెక్ట్గా చేయడు. కృష్ణుడికి ఒకటే పని అంట, కృష్ణుడు అందుకని ఏమన్నా భక్త వత్సలుడు, కేవలం భగవంతుడి పని, ఎవడు నా నామాన్ని జపం చేస్తున్నాడు, ఎవడు నన్ను సరిగ్గా అర్థం చేసుకుని నా వెనకాల పడ్డాడు. భగవద్గీతలు ఉండే ఆ శ్లోకం కృష్ణుడు ఎవరైతే తత్వంతో అంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మా వేతి తద్దత, లక్షలాది కోట్లాది మనుషులో ఎవరికో కృష్ణుడు దేవుడని తెలుస్తుంది. అది కూడా సెంటిమెంటల్గా కదంట, తత్వంతో. అటువంటి తత్వంతో తెలిసినటువంటి వ్యక్తి తన 24 గంటల జీవిత పర్యంతం అతడు భగవంతుడి సేవల్లో తన శక్తియుక్తులన్నీ కూడా నియుక్తం చేసి భగవంతుడి సేవల్లో ఉంటాడు. కాబట్టి భగవంతుని భక్తవత్సలుడు అన్నారు. మనం భగవంతుడి సంతోషానికి పాత్రలం కావాలంటే, భగవంతుడి ప్రసన్నతకి మనం పాత్రలం కావాలంటే మనం ప్రయత్నం చేయాలా, కృష్ణుని గట్టిగా నమ్ముకోవడం, మనం కృష్ణ భక్తులు ఎదగడానికి ప్రయత్నం చేయడం. కొత్త సంవత్సరం శుభాకాంక్ష అంటే విధంగా మనం అందరూ కూడా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు టార్గెట్లు, ప్లాన్లు, వాట్ షుడ్ డే, వాట్ ఆర్ మై ప్లాన్స్ ఫర్ దిస్ ఇయర్, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ అనే దానికి ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, నేను గత సంవత్సరంలో భక్తి ఎలా చేశాను, కొత్త సంవత్సరానికి నా భక్తిని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి నేను ఎలాంటి పరిస్థితులు నేను ఏర్పాటు చేస్తాను, దానికి అందరం వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, హరినామ సంకీర్తానికి శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద మహారాజ్కి.